அவித்யானாமந்தஸ்தி விரமிகிர த்வீப நகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசிரே தரித்ராணாம் சிந்தாமணி குணநிகா ஜன்ம ஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபு வராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் தியாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோச்சரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்தியாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயன்னுமஹா. ஸ்ரீயஃ காந்தாய கல்யாண நிதயே நிதயே அர்த்தினாம் ஸ்ரீ வேங்கட நிவாசாய ஸ்ரீநிவாசாய மங்களம். செப்பன் ஜெய் ஸ்ரீராம். ఇలా రామనామ స్మరణంతోటే మనం పురాణం ఎప్పుడు కూడా మొదలు పెట్టుకుందాం. స్కందుడు స్వయంగా ప్రవచించిన పురాణం కనుక దీనికి స్కంద పురాణము అని పేరు వచ్చిందని అనుదినము మనం ఉపన్యాస ప్రారంభంలో చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఇంద్రజుమ్న మహారాజు గారు పురుషోత్తమ క్షేత్రాన్ని చూడడానికి తన పురోహితుడి తమ్ముడు విద్యాపతి అనే ఆయన్ని పంపాడు. ఈ విద్యాపతి కాలినడకన కొంత దూరం ప్రయాణించి మొత్తం మీద అరణ్యంలో ఉన్న జగన్నాథపుర క్షేత్రం చేరాడు. ఆ కాలం చాలా గొప్ప కాలం. ఏ వైపు చూసినా అరణ్యాలు ఉండేవి, కేకారణ్యాలు ఉండేవి. ఇప్పుడు అన్ని జనారణ్యాలు. ఈ భయంకరమైన మనుష్యుల మధ్యలో బతకలేక క్రూర మృగాలు కూడా పారిపోయాయి, చచ్చిపోయాయి, ఏవీ లేకుండా పోయాయి. ఈ మధ్యనే చెబుతున్నారు ఈ ఎలక్ట్రికల్ లైట్ల వల్ల రాత్రిపూట గబ్బిలాలు తిరగకపోవటం వల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది. ఈ పొల్యూషన్కి కారణం రాత్రిపూట గబ్బిలాలు అటు ఇటు ఎగరపోవటం. గబ్బిలాలు చీకట్లో ఎగురుతాయి కానీ లైట్లు ఉంటే అవి భయపడి రావట్లేదు, గబ్బిలాలు కూడా చచ్చిపోతున్నాయి. దాంతో పొల్యూషన్ పెరుగుతోంది, ఎన్నో పురుగులు చచ్చిపోతున్నాయి. అనవసరమైనవి కీడు కలిగించే పురుగులు, కొత్త పురుగులు పుడుతున్నాయి. దీనివల్లే ప్రస్తుతం భూమి మీద కొత్త రోగాలు వస్తున్నాయి, మనుషులు అనారోగ్యం పాలైపోతున్నారు. ఇవాళ మనం ప్రగతి ప్రగతి అనుకుంటున్నది ప్రగతి కాదు, అధోగతి. ఊర్ధ్వగతి కాదు, అధోగతికి తీసుకుపోతుంది. మనుష్యుడు ఎప్పుడొకప్పుడు బుద్ధి తెచ్చుకుంటే తెచ్చుకుంటాడు, లేదనుకోండి భగవంతుడు ఎత్తిమీద మొట్టిగా మొట్టి ఈ మొత్తం ధ్వంసం చేస్తాడు. చూస్తున్నాగా మన కళ్ళ ముందు ఊళ్ళకు ఊళ్ళు సముద్రాల పాలైపోతున్నాయి, భూకంపాలు వచ్చి జగత్తంతా కిందకి దిగిపోతుంది, ఇళ్ళు లేవు, కూళ్ళు లేవు. అందుకే యుఎస్లోనూ న్యూజిలాండ్లోను ఈ మధ్యన వారానికి ఒకరోజు నెలకొకరోజు రాత్రిపూట లైట్లు అర్పేసే పద్ధతి ఒక స్కీమ్ పెట్టారట. చివరికి ఇదో కర్మ వచ్చింది మనకి. రాత్రిపూట లైట్లు ఉండడం వల్ల చాలా నష్టం వస్తుంది అనమాట. ఏం మనకే కళ్ళు కనపట్లేదు, ఏదో ఉజ్జాయింపుగా వెళ్ళిపోతున్నారు ఇలాంటి చాలామంది. అందుకే దగ్గరికి వెళ్ళాక ఢామ్ అని బ్రేక్ వేస్తారు. చీకట్లో ఓ కళ్ళ మీదకి లైటింగ్ వచ్చేస్తూ ఉంటే ఏం కనబడుతాయి కళ్ళు? దాంతో వాడు మనిషో తెలియదు, పశువో తెలియదు. మా తమ్ముడు చెప్పాడు సరే కారులో పెడుతుంటే ఈయన ఆ నడిపే ఆయన్ను చూడగానే మా తమ్ముడికి అనుమానం వచ్చిందిట. ఏమండి ఏమైనా ఇబ్బందిగా ఉందా డ్రైవింగ్ అంటే, ఇబ్బంది లేదండి ఉజ్జాయింపుకి వెళ్ళిపోతున్నానండి అన్నట్ట. ఉజ్జాయింపుకి వెళ్ళిపోవడం డ్రైవింగ్లో మరి అంటే వాడు కరపట్లేదు, ఐరో వెళ్ళిపోతున్నాడు. ఎక్కడన్నా బాగా దగ్గరకు వచ్చాక డామ్మని బ్రేక్ వేస్తున్నాడు. అప్పుడు వీడికి అనుమానం వచ్చి బాబు ఆ డ్రైవింగ్ నేను తీసుకుంటానండి బాబు, మీకు ఉజ్జాయింపు కాదు నాకు కజ్జాయింపులో ఉంది, ఇంకా నాకు కొంతకాలం భూమి మీద ఉండాలని ఉంది అని మొత్తం మీద డ్రైవింగ్ ఆయన తీసుకున్నాడు. ఇప్పటికీ నాకు ఎవరైనా డ్రైవ్ చేస్తే భయమే. కానీ మా శిష్యుడు అంటున్నాడు ఈ మధ్యన, రాదు గురువుగారు మాకంటే మీరు ఎక్కువ స్పీడ్ నడుపుతారండి. నేను నడిపినప్పుడు నాకు స్పీడ్ అనిపించదు, పక్కవాడు నడిపితే స్పీడ్ అనిపిస్తుంది, ఏమిటో తెలియదు నాకు. మరి ఏం లోపమో తెలియదు కానీ. కాబట్టి ఎవడికి వాడు వాడు మెల్లగా నడిపాను అనుకుంటాడు, పక్కవాడు నడిపితే మాత్రం భయమో ఏమిటో తెలియదు. కానీ అసలు డ్రైవింగ్ వచ్చిన వాడు ఎప్పుడు ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ఇదే ఇబ్బంది. సరే ఇదో పక్కన పెడితే, ఆ రోజుల్లో ఆ బంగాళాఖాతం పూర్వ సముద్ర తీరంలో అద్భుతమైన అరణ్యం ఉండేది. ఇప్పుడు ఈ జగన్నాథస్వామి చుట్టూత, ఆలయం చుట్టూత అన్నీ చెట్లే, క్రూరమృగాలు, చెట్లు, తీగలు, వీటికి ఆలవాలం. అది 100 మైళ్ళ వ్యాప్తి కలిగిన అరణ్యం అంట. ఆ అరణ్యం మధ్యలో నిన్న మనం చెప్పుకున్నాం స్వామివారి ఆలయం చూశాడాయన విద్యాపతి. ఆలయంలో స్వామిని కూడా దర్శనం చేసుకున్నాడు, దేవతలను చూశాడు. వాళ్ళు వెళ్ళిపోయాక అక్కడ విశ్వావసువు అనేటటువంటి ఒక బోయవాడిని చూశాడని చెప్పుకున్నాం. ఆ బోయవాడికి మంచి ఆతిథ్యం ఇచ్చాడు, అద్భుతమైన భోజనం పెట్టాడు. భూమండలంలో ఈ మధ్యకాలంలో విద్యాపతి ఇటువంటి భోజనం చేసి ఎరగడు. ఈ మధ్యన మనం అందరం అలాగే ఉన్నాంలేండి. ఎందుకని, పూర్వం చిన్నప్పుడు కందిపప్పు తింటే బాగుండేది, నెయ్యి అద్భుతంగా ఉండేది, గారెలు తింటే అబ్బో స్వర్గానికి బెత్తడి దూరంలో ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు గారెలు కంకర రాళ్ళు, రైలు పట్టాలు నోట్లో పెట్టుకున్నట్టుగా ఉంటుంది. యాపిల్ పండు తింటే కసాకస ప్లాస్టిక్ నవిలినట్టుగా ఉంటుంది. బియ్యం చండాలంగా ఉన్నాయి, పప్పుల్లో రుచి లేదు. అసలు ఏ పదార్థం రుచి లేదు, రుచి లేదు, పచి లేదు. అలా భయంకరంగా అయిపోయి కృత్రిమమైన పదార్థాలు అవడం వల్ల. కానీ ఒకప్పుడు చాలా బాగుండేవండి. అసలు ఆవకాయ ఎలా ఉండేదండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎలా ఉండేది. ఇప్పుడు ఆవకాయ పొద్దున పెడితే సాయంకాలానికి కంపు వస్తుంది, అయినా కంపు ఇంపుగా భావించి తింటున్నారు, అది వేరే విషయం. అందువల్ల పూర్వకాలంలోకి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. అలా వెళ్ళడం కుదరకపోతే ఏమైనా ఇంకా ఎక్కువ కాలం ఉండబోతీయట్లేదండి. నేను ఒక 30-35 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండను, ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోతాను. ఎవరేమైనా సరే after 35 years నేను వైకుంఠానికి వెడతాను. నా వెనకాతలు వస్తాం అనుకున్న నా కాళ్ళు పట్టుకోండి, పైన ఎగురుతూ ఉంటే కాళ్ళు పట్టుకుంటే, వెళ్ళాడుతూ ఉంటే నేను పడిపోకుండా జాగ్రత్త మమ్మల్ని లొక్కుపోతాం. కాళ్ళు పట్టుకోండి అంటే మళ్ళీ అపార్థం చేసుకోకుండా సుమా, ఆకాశంలో ఎగురుతున్న వాడు కాళ్ళు పట్టుకుంటే వీడు కూడా వీడి కాడు ఇంకోటి పట్టుకుంటాడు, వాడి కాలు ఇంకోటి పట్టుకుంటాడు, అందరూ ఎగురుతారు. ఎక్కడైనా పొరపాటున చెయ్యొద్దులేమా డామ్. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్పాలి, చాలా కాలం క్రితం హనుమంతుడి దగ్గరికి కొంతమంది పిల్లకోతులు వచ్చారట. ఈ పిల్లకోతులు వచ్చి, ఆంజనేయ నువ్వు అంటే ఆకాశంలో బాగా వేగంగా ఎగురుతావు, సముద్రం 100 యోజనాలుంటే అంత దూరము ఎగిరి ఆవలి ఒడ్డున ఉన్న లంకా నగరానికి వెళ్ళి లంకను చూసావు, మాకు లంక చూడాలని ఉంది, లంక చాలా అందంగా ఉంటుందిట, కానీ అంత దూరం మేము ఎగరలేం, పిల్లకోతులం, మేమెంత బుటుక్కని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగురుతాం, కాబట్టి దయతో మమ్మల్ని లంకా నగరానికి తీసుకువెళ్ళండి అని హనుమంతుడి పిల్లకోతులు అడిగారు. అప్పుడు ఆంజనేయుడు పిల్లకోతుల మీద జాలిపడి, నా తోకలా పొడుగ్గా పెంచుతాను, మీరు 2 చేతులతో తోక పట్టుకోండి, నేను ఎగురుతాను కనుక తోక పట్టుకుని మీరు కూడా నాతో వచ్చేస్తారు, లంకానగరంలో దింపుతాను, లంకానగరంలో దిగిన తర్వాత లంక చూశాక వాళ్ళు వెనక్కి తీసుకొస్తానని. కానీ వాళ్ళందరూ సంతోషపడ్డారు, ఈయనేమో తోక బాగా పెంచాడు, వాళ్ళేమో తోక గట్టిగా పట్టుకున్నారు. సరదా కథ అండి, అపార్థం చేసుకోకండి సుమ. ఆ తర్వాత ఎగరడం మొదలెట్టాడు ఈయన. సముద్రం వచ్చింది. ఏది మన తమిళనాడు దగ్గర సముద్రం రాగానే ఇదిగో ఇక్కడి నుంచి సముద్రం వస్తుంది, అరిస్తే సముద్రంలో ఉన్న జీవులకు కోపం వస్తుంది కాబట్టి అరవద్దు అన్నట్ట. వెంటనే వీళ్ళు సముద్రం లోపలికి వచ్చే ముందు ఈయన అరవద్దు అన్నాడు కదా, అందుకని చేతుల్లో ఊపి అరవం అరవం అన్నారట. డామని కింద పడిపోయారు, చేతులు ఊపి అరవం అరవం అనగానే అవుతుంది, తోక పట్టుకున్నవాడు కింద పడిపోయారట. అప్పటి నుంచి వాళ్ళు అరవాళ్ళు అయ్యారని, భాష అరవ భాష అయిందని సరదాగా మన వాళ్ళు కథ చెబుతారు. ఏమైతేనే అదృష్టం, ఆంజనేయుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళు అక్కడికి చేరి మహాత్ములు అయ్యారు కదా. అందువల్ల కూడా తమిళ భాష చాలా గొప్ప భాష, తమిళులు గొప్పవాళ్ళు అయ్యారు, ఆంజనేయ కటాక్షంతో అక్కడికి చేరారు కదా. కాబట్టి ఏమిటంటే, మీరు ఎప్పుడైనా సరే చేతులు వదిలేరా డామ్మని కింద పడిపోతాం. ఈ విశ్వావసుడు ఆ కాలంలో చాలా అదృష్టవంతుడు కనుక ఎప్పుడూ ఎవ్వరూ ఏనాడు తినియరగని అపూర్వమైన భోజనం వాళ్ళకి పెట్టాడు. అది తిని వీళ్ళు ఆనందపడ్డాడు విద్యాపతి. విద్యాపతితో ఉన్నటువంటి ఈ ఇంద్రజ్యుముని యొక్క అనుచరులు బ్రహ్మానంద భరితులు అయిపోయారు. తదనంతరం విద్యాపతి, స్వామి మీరు అడవిలో ఉంటున్నారు, మీకు సంపదలు ఇచ్చేవాడు ఎవడు ఇక్కడ లేడు. అయినా మీకు మహావైభవం కనపడుతున్నది. మీవి చూస్తే చిన్న చిన్న గుడిసెలు. గుడిసెల్లో కూర్చున్న మీకు ఇంత బంగారపు వస్తువులు ఎలా వచ్చాయి, అద్భుతమైన భోజన సామగ్రి ఎలా వచ్చింది అని పాపం విద్యాపతి అడిగాడు. ఇంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, విశ్వావసుడు, మేము నిజానికి అరణ్యంలో ఉంటాం, మాకు బంగారంతో పని లేదు. బోయేవాళ్ళం కనుక మాకు బంగారం ఎందుకు, మాకు పెద్ద పెద్ద రాజలాంఛనాలు ఎందుకు, మహత్తరమైన భోజనాలు ఎందుకు, మాకేం అవసరం లేదు. కానీ మాకు ఒక అదృష్టం కలిగి ఈ వస్తువులు వచ్చాయి. ఇక్కడికి నిరంతరం దేవతలు వస్తారు. దేవతలు వచ్చి శ్రీమన్నారాయణుణ్ణి, ఈ కొండ మీద ఉన్నటువంటి స్వామిని పూజిస్తారు. ఆ స్వామి ఇంద్రనీలమణితో తయారు చేయబడిన విగ్రహంలో ఉంటాడనమాట. మణులలో ఇంద్రనీలమణి చాలా గొప్పది కదా, ఆ నీలమణితో తయారు చేసిన విగ్రహం అది. మొదట్లో అక్కడ విగ్రహం, ఇప్పుడంటే కొయ్య విగ్రహం, కానీ ఒకనొకప్పుడు పూర్తిగా ఇంద్రనీలమణి, ఒకే మణి, పెద్ద మణి అనమాట. మరకత మణులు, ఇంద్రనీలమణులు, పెద్ద పెద్ద పగడాలు ఆ రోజుల్లో ఉండేవి, ఇప్పుడు ఉన్నాయనుకోండి. మన గణపతి సచ్చిదానంద స్వామి వారు ఒకే మరకత మణిలో ఆంజనేయ స్వామి వారిని తయారు చేయించి ప్రతిష్ఠించలేదు. విజయవాడలో మరకత రాజరాజేశ్వరి ఉంది, మరకత ఆంజనేయుడు ఉన్నాడు. మహానుభావులు గనక ఆయనకు అలాంటి వాళ్ళకి ఆ రాళ్ళు దొరుకుతాయి. ఒకే శిలలో ఇంద్రనీలమణిలో స్వామిని ఆ రోజుల్లో దేవతలు చెక్కారు. ఆ విగ్రహంలో ఉన్న స్వామి, ఆ స్వామిని దేవతలు పూజించేవారు. రోజు మల్లె పువ్వులు, గులాబీ పువ్వులు, తులసీదళాలు, పద్మములు మొదలైన వాటితో మాలలల్లి ఆయనకి వేసేవారు. ఈ శేషమాల అక్కడే వదిలేసిపోయేవారు. ఆ మాలలు మేము శిరస్సును ధరించాం. శ్రీమన్నారాయణుణ్ణి పూజించినటువంటి శేషమాలలు, ఆ నిర్మాల్యం శిరస్సును ధరించేవాడికి వద్దన్న సంపదలు వస్తాయి. కలియుగంలో సంపదలు రావాలి అంటే ఇంక వేరే మార్గం లేదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కృష్ణాలయానికి వెళ్ళండి, స్వామిని పూజించండి, పూజించాక ఓ పువ్వు నెత్తిమీద పెట్టుకోండి, రెగ్యులర్గా ఇలా చెయ్యండి, కొద్ది రోజులు కొట్టంటే డబ్బు. మళ్ళీ అహంకరించకండి. ఈ డబ్బు వచ్చిన తర్వాతే అహంకారాలు మొదలవుతాయి. గురువుగారి దగ్గరికి రాని క్రితం ఏమో ఎప్పుడు పెడదాం అనుకుంటారట, వచ్చాక మేమే గొప్పవాళ్ళం అనుకుంటారట. ఈ అహంకారమే దెబ్బతీస్తుంది. ఎప్పుడూ కూడా రాని క్రితం ఎంత భక్తితో ఉన్నారో గురువుల దగ్గర వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ భక్తితో ఉంటే తరిస్తారు. వచ్చిన తర్వాత అతి పరిచయం వల్ల సులకనతనం ఏర్పడి నశించిపోతారు. వైకుంఠం దాకా వెళ్ళి కూడా జయ విజయులు అలాగే దెబ్బతినలా. జయ విజయులు శ్రీమన్నారాయణునికి కాపలా కాసే గొప్ప పోస్టులోకి వెళ్ళారు. అంత ఉద్యోగంలో ఉండి కూడా సనక సనందనాథులు రాగానే వాళ్ళని ఆపి, మీరు సామాన్యులు, డింభకులు, 8 ఏళ్ల బాలురు, గుళ్ళోకి వెళ్ళిపోతారా, మా స్వామి దగ్గరికి పెడతారా అని గదలు అడ్డం పెట్టారు. ఇంకేముంది, వాళ్ళకి సనక సనందనాథుల శాపం వచ్చింది. వాళ్ళు ఎందుకు పనికి రాకుండా మళ్ళీ భూలోకంలో రాక్షస జన్మలు ఎత్తారు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్తులుగా భూమి మీద జన్మించవలసి వచ్చింది. వాళ్ళు జన్మించడం కాదు, వాళ్ళ వల్ల విష్ణువు కూడా కష్టం వచ్చింది. సేవకులు తప్పు చేస్తే యజమానులకు కూడా కష్టం వస్తుంది. కాబట్టి గురువుగారి దగ్గరికి రావడం కాదు, వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండి అంతకంతకీ భక్తి పెంచుకుని తరించాలి. ఓ 4 రోజులు భక్తిగా ఉండి 5 రోజులు వెకిలి వేషం వేస్తే ఢామని వాడు పతనం అయిపోతాడు. వాడు పతనం అవ్వడమే కాదు, శిష్యుడు పతనం అయితే గురువుగారికి బాధ అనిపిస్తుంది, కనుక గురువుగారు బాధపడతారు దానివల్ల. అలాగే భగవద్ అనుగ్రహం వల్ల ఆయన్ని పూజించడం చేసి, పూజించాక ఆ నిర్మాల్యం నిరంతరం శిరస్సును ధరిస్తే సంపదలు వస్తాయి. వచ్చిన సంపదలకు అహంకరించకుండా జాగ్రత్తగా ఉంటే యావజ్జీవితం సంపదలతో ఉంటారు. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. ఈ పువ్వులు, ఆకులు ఏవైనా సరే స్వామికి సమర్పించండి. సమర్పించిన దాన్ని ఒక్క పువ్వు, ఒక ఆకు తీసుకుని నెత్తి మీద పెట్టుకోండి, సంపదలు వస్తాయి. ఒక్క ఆకు మాత్రం నెత్తి మీద పెట్టుకోవడం పనికిరాదు. ఒక ఆకు నెత్తి మీద పెట్టుకోరాదు. అదే తులసీదళం. ఒక్క తులసీదళం మాత్రం భగవంతునికి సమర్పించి మీ చేతికి ఇచ్చాక అది కళ్ళకు అద్దుకుని అయితే తినాలి, లేదా ఎక్కడన్నా భద్రపరచాలి తప్ప శిరస్సును ధరించరాదు. తులసిని శిరస్సున మానవుడు ధరిస్తే మూర్ఖోభవతి, వాడు మూర్ఖుడవుతాడు, తెలివితేటలు పోతాయి. అందుకే కలియుగంలో చాలామంది మధ్యకాలంలో పిల్లలు కూడా మూర్ఖులు అవ్వడానికి గల కారణం తులసీదళం ఇవ్వగానే దాన్ని నెత్తి మీద పెట్టుకోవడమే. తులసీదళం ఎప్పుడైనా తినాలి, లేదా తీర్థంగా తాగాలి, లేదా ఎవరు తక్కువ చోట వేసేయాలి. కాబట్టి తులసిని మాత్రం మానవుడు శిరస్సున ధరించరాదు. ఇదే శివుడి యొక్క నిర్మాల్యమైతేనో శివాలయంలో ఇచ్చిన నిర్మాల్యం నందీశ్వరుడి మీద పెట్టాలి. తగుదునమ్మా అని నెత్తిన ధరించరాదు. ఎందుకంటే శివుడి నిర్మాల్యమును భరించే శక్తి ఒక్క నందీశ్వరుడికి మాత్రమే ఉన్నది, మానవ మాత్రులకి లేదు. ఇవి తెలుసుకోవాలి, శాస్త్ర ప్రకారం నడుచుకోవాలి. ఆమ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటామంటే భగవంతుడు కూడా నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటావుగా, నా ఇష్టం వచ్చినట్టు నీకు ఇస్తాను ఫలితం అంటాడు. మేము నిరంతరం ఆ విష్ణు నిర్మాల్యం శిరస్సును ధరించటం వల్ల ఇక్కడ మాకు సువర్ణ ఆభరణాలు వచ్చాయి, బంగారపు పాత్రలు వచ్చాయి, సంపదలు వచ్చాయి, భోజనములు కూడా మేము వండుకోకుండానే వచ్చేస్తున్నాయి. కానీ మేము ఇంతే ప్రసాదం తింటాం, వాటి మీద వ్యామోహం చెందం, మాకు ఈ సువర్ణం అక్కర్లా, ఈ సువర్ణం మీ బోటి అతిథులకి వాడతాం, మా దగ్గర బంగారం ఉంది కదా అని రెచ్చిపోం మేము. మా దగ్గర బంగారపు కంచాలు ఉన్నాయి, ప్లేట్లున్నాయి, గిన్నెలున్నాయి, పంచపాత్రలున్నాయి, ఉద్ధరుడులున్నాయి, అన్నీ మేము అతిథుల పూజకే వాడతాం. అంటే మీ బోటి వారు ఎవరైనా వస్తే ఆ బంగారపు కంచంలో అన్నం పెడతాం, మేము మాత్రం బంగారం కంచంలో తినం, మాకు వాటి మీద వ్యామోహం లేదు. మేము కేవలం ప్రసాదమే తింటాం హాయిగా, మిగతావన్నీ అతిథులకు వాడతాం. ఇలా నిరంతరం భగవంతుడిని అర్చిస్తున్నాం అనగానే ఆయన ఆనందపడిపోయి, నువ్వు సామాన్యమైన బోయేవాడివానాయన, కాదు కాదు నువ్వు కారణజన్ముడివి, బహుశా ఏ నారదుడు తుంబురుడు ఆ కోపకి చెందినవాడివి. ఇక్కడ భూలోకంలో ఒక అడవిలో మారుమూల కుగ్రామంలో బోయ గ్రామంలో ఉంటూ బోయ వంశంలో ఉంటూ నిరంతరం భగవంతుడిని చూడగలుగుతున్నారు మీరు. ప్రతి దినము ఇంద్ర నిలబడిలో ఉన్న విష్ణువు ప్రత్యక్ష రూపంతో మీకు దర్శనమిస్తున్నాడు, మీరు చూడగలుగుతున్నారు. దేవతలతో పాటు పూజా చూస్తున్నారు, దేవతలు సమర్పించిన నిర్మాల్యం ధరిస్తున్నారు, అందుకే మీరు మహాత్ములు అని ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆయన. మహాత్ములకి కులం లేదు, మతం లేదన్నాను కదా, గొప్పవాడు ఎవడైనా వాడికి నమస్కరించాలి. ఇది తెలియక చాలామంది గొప్పవాళ్ళ విషయంలో కూడా కులం వెతుకుతారు, అదొక కర్మ. భగవంతుడికి కులం ఏమిటండి? అందుకే ఆయన మనలాంటి వాళ్ళని పరీక్షించడానికి చేపగా పుట్టాడు, తాబేలుగా పుట్టాడు, వరాహంగా పుట్టాడు, నరసింహుడయ్యాడు, రాముడిగా క్షత్రియుడిగా పుట్టాడు, పరశురాముడిగా విప్రుడిగా పుట్టాడు, యాదవ వంశంలో కృష్ణుడిగా పుట్టాడు, ఇలా అన్ని రకాలైన జాతులలో కులములలో మతములలో పుట్టాడు. ఇది తెలియక దేవుడు అంటే మావాడు, ఎవడికి వాడే మళ్ళీ, దేవుడికి కూడా కులం, దేవుడికి కూడా గోత్రం పెట్టేస్తారు. ఇది కలియుగ ప్రభావం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గురుస్వరూపుడు ఒక పరమజ్ఞాని, వాడు చండాలుడైన ద్విజుడైన అతడికి నమస్కరించవలసింది. అందుకే శంకరాచార్యుల వారు చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ. జ్ఞానం కలిగిన వాడు చండాలుడైన ద్విజుడైన అతడే నాకు గురువు అని నా బుద్ధిలో భావిస్తున్నాను, అది నా బుద్ధి అన్నాడు ఆయన, నా తెలివితేటలతో కనిపెట్టాను అన్నాడు ఆయన. ఇవి మనం నిరంతరం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే ఒక్కోసారి గురువులు ఏమంటారో తెలుసా, నా పేరు ఎక్కడ చెప్పద్దు అంటారు. గురువు గారు తన పేరు చెప్పొద్దు అన్నప్పుడు చెప్పకూడదటండి, చెబితే మొత్తం మంత్రశక్తి నశిస్తుందిట. ఇప్పుడు ఈ బోయవాడు ఉన్నాడు, ఆ బోయవాడిలో మహామంత్రశక్తులు ఉన్నాయి, ఆయన ఎవరికైనా మంత్రోపదేశం చేశాక పొరపాటు నీ పిచ్చాడు వెళ్ళి బోయవాడి దగ్గర మంత్రం తీసుకున్నానంటే ఏ పిచ్చాడైనా ఆయన గురువు ఏమిటని అపహాస్యం చేస్తే అప్పుడు గురుద్రోహం చేసిన పాపం చుట్టుకుని మంత్రం ఉపదేశంగా పొందినవాడు నశిస్తాడు. అందుకే గురుద్రోహం చేయకూడదు, గురువుగారు వద్దన్న పని చేయకూడదు, చెయ్యమన్న పని చేసి తీరాలి. ఉదాహరణకి దానికి పురాణాల్లో కథ ఉన్నది. పూర్వం ఒకడున్నాడు, వాడు వేద పండితుడు, ఆయనకి లేక లేక ఇద్దరు కొడుకులు పుట్టారు. అందులో ఎందుకో తెలియదు కానీ చిన్న కొడుకు భ్రష్టుడు అయిపోయాడు, కాలప్రభావం వల్ల తాగాడు, తందనాలు ఆడాడు, దాంతో వాడికి ఎక్కడ లేని కష్టాలు వచ్చాయి. ఒక్కో చోట తండ్రులు పండితులు, కొడుకులు ఎందుకు పనికిరాకుండా పోతారు. ఒక్కో చోట తండ్రులు సొంఠలు, పిల్లలు జ్ఞానులు అవుతారు. తండ్రి ఎప్పుడు సంధ్యావందనం చేయడా, కొడుక్కి సంధ్యావందనం పెంచొస్తుంది. తండ్రి ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళడు, కొడుకు ఆలయానికి వెడతాడు. ఇవి కర్మయోగాలు. వాళ్ళ నాన్నగారు ఎంత పండితుడో ఈ చిన్న కొడుకు అంత సొంట అయ్యాడు. చివరికి సర్వనాశనం అయిపోయాడు, రూపాయి లేకుండా అయిపోయాడు. గతి లేక యాచన చేసుకుంటూ ముష్టెత్తి బతుక్కుంటూ బయలుదేరాట. ఉన్న ఊళ్ళో ముష్టెత్తితే అందరూ తిట్టడం మొదలెట్టారు. ఎరా, మీ నాన్నగారు చదువుకోమంటే చదువుకోలేదు, విద్య నేర్చుకోలేదు, డబ్బంతా పాడు చేసావు, ఒక్కనాడు నువ్వు మంచి పని చేసావా? ఇప్పుడు ఆస్తి పోయాక భిక్షాందేహి అంటున్నావు, ఇది నీకు దేవుడిచ్చిన శాస్తి, పోయింది నీకు అందుకే ఆస్తి, ఊళ్ళో మీకు భిక్ష పుట్టదు, ఎక్కడికైనా పో అని తిట్టారట. అయినా ఉన్న ఊళ్ళో ముష్టెత్తుకోవడానికి కొంచెం సిగ్గు కూడా వేసింది వీడికి. అందరూ చీ అంటున్నారు, తెల్లవారులేస్తే అందరూ ముఖాలు తనకి తెలుసు. అటువంటిది వాళ్ళ ఇంటికెళ్ళి జయకుమార్ గారు భిక్షాందేహం ఏం ఇస్తారు, జయశంకర్ గారు భిక్షాందేహం ఏం ఇస్తారు అనుకుని సిగ్గుపడిగా ఆ ఊరు రోజులు ఎక్కడికో పోయాడు. నానాయాతన పడి తిరిగి 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 ఒకనొక రోజున ఒక కీకారణ్యానికి వెళ్ళాడు. ఆ కీకారణ్యంలో ఒక గుడిసె ఉన్నది. ఆ గుడిసెలో కేవలం ఒక అంగవస్త్రం, అంటే మోకాళ్ళ వరకు ఉండేటటువంటి వస్త్రాన్ని అంగవస్త్రం అంటారు. ఈ మోకాళ్ళ కంటే కింద ఉంటే అది పంచ, ఈ మోకాళ్ళ కంటే పైకు మాత్రమే ఉండే బట్ట ఉంటుంది దాన్ని అంగవస్త్రం అంటారు. అలాంటి ఒక అంగవస్త్రం కట్టుకొని ఉన్న ఒక ఆయన కనబడ్డాడు. ఆయన పాపం వీడిని చూసి జాలిపెట్టి, రారా బాబు కూర్చో, ఇంత అన్నం పెడతానని అన్నం పెట్టాడు. ఆ తర్వాత వీడిని, నువ్వెవరు ఏమిటంటే, నేను చాలా దూరంలో ఉన్నటువంటి ఒక పల్లెటూళ్ళలో ఉన్నానండి, ఆ ఊళ్ళో మా నాన్నగారు వేద పండితుడండి, నా కర్మగాలి నాకు వేదం అబ్బలేదు, జోదం అబ్బింది తప్ప నేను భ్రష్టుని అయిపోయాను, సంపదలన్నీ పోయి ఉన్న ఊళ్ళో ముష్టెత్తుకోవడానికి సిగ్గుపడి అడవిలో పడ్డాను, 3 రోజులుగా తిండికి మాడిపోతున్నాను, మీ దయ వల్ల నాకు ఇంత అన్నం దొరికింది, ఆ తర్వాత నా బతుకు ఏమిటి అని నాకు బెంగగా ఉన్నది, ఇప్పుడు ఈ అడవి దాటి ఎక్కడికో పెడతాను, అక్కడైనా ఎలా బతకాలి, చదువా లేదు, ధనము నిప్పత్సరము విద్యయుహుళ్ళకి డబ్బా లేదు, పోని చదువా శూన్యం, ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి అని చింతిస్తున్నాను అన్నట్ట. అప్పుడు ఆయన జాలిపడి, అయితే ఓ పని చేస్తాం, నా దగ్గర ఒక మంత్రం ఉన్నది, ఆ మంత్రం నీకు ఉపదేశిస్తాను, చాలా గొప్ప మంత్రం అది, ఈ మంత్రం జపించి నువ్వు ఏ చెట్టు కింద కూర్చుని ఆ చెట్టు నుంచి ఏ పండు అడిగితే పండిస్తుంది. ఉదాహరణకి ఇక్కడ వేప చెట్టు ఉంది, వేప చెట్టు కింద నిలబడి నేను ఇచ్చిన మంత్రం చదివి మామిడి పళ్ళు ఇయ్యి అంటే వేప చెట్టు కూడా మామిడి పళ్ళు ఇస్తుంది, బత్తాయి పళ్ళు ఇయ్యి అంటే బత్తాయి కాయలు ఇస్తుంది, ఇలా ఏ ఫలములు కావాలంటే ఆ ఫలం నువ్వు ఏ చెట్టు కింద నిలబడినా ఇస్తుంది ఈ మంత్ర ప్రభావం వల్ల. కానీ ఒక నియమం ఉన్నది, ఈ మంత్రం నీవు ఎవరి దగ్గర పొందావో ఎవరికి చెప్పకూడదు, మంత్రము చెప్పకూడదు, మంత్రం ఏ గురువు దగ్గర ఉపదేశం పొందావో కూడా ఎవరికి చెప్పకూడదు. పొరపాటున మంత్రమును బయటికి చెప్పినా లేక మంత్రం ఉపదేశించిన గురువు గారి పేరు ఎవరి దగ్గరైనా ఉచ్చరించినా నీకు ఈ మంత్రం పనిచేయదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ మంత్ర జపం చేసుకో, లోపలే జపం చేసుకో, నీకు కావలసిన పళ్ళు పండించుకో, 2 లాభాలు దానివల్ల. మామిడి పళ్ళు జలజల రాలేయనుకోండి వేప చెట్టు నుంచి, వీడు పీకదాకా తినచ్చు, ఫ్రూట్స్ అమ్ముకోవచ్చు. ఈ మధ్యన మంచి మంచి పళ్ళు కొత్త ఏమని పెడుతున్నారు, కెమికల్స్ జల్లనివి, దానికి ఏదో పేరు కూడా పెట్టారు కదా, ఆర్గానిక్ టయటో. కాబట్టి ఇలాంటి పళ్ళు అని చెప్పామంటే బాగా డబ్బులు వస్తాయి. అలాగే సీజన్ బట్టి మామిడి పళ్ళు, బత్తాయి పళ్ళు, దానిమ్మ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, ఓహో రకరకాల మధురమైన ఫలాలన్నీ అమ్ముకుని బతుకు. ఏ అనగా, హాయ్ బాబు నా పాలిటి దేవుడు నాయనా అని కాళ్ళకి దండ పెట్టి ఇంతకీ మీరెవరు అన్నట్ట. నేను కుండలు చేసుకునే కొమ్మరివాణ్ణి, అందుకే చెబుతున్నాను, నా పేరు ఎక్కడ చెప్పద్దు అన్నట్టు పాప ఆయన. ఆ మహానుభావుడికి ఆ గురువు గారికి దండం పెట్టి ఆయన దగ్గర మంత్రం పొందాడు. సరే, మంత్రవేత్తలకి ఏ కులంలో ఉన్నా వాడు గొప్పవాడు గుర్తుపెట్టుకోండి, వాడు కుమ్మరివాడ లేకపోతే చెండాలుడ సాలివాడ ఇలాంటి అజ్ఞానపు మాటలు మాట్లాడకూడదు. భగవంతుడు ఇన్ని రకాల ప్రాణుల రూపంలో ఉంటాడు. ఆయన దగ్గర మంత్రం పొంది ఈయన బయలుదేరాడు తిరిగి ఎక్కడికి, తన ఇంటికే, తన ఊరికి వచ్చేసాడు. వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇల్లు మాత్రం వాడు అదృష్టవశాత్తు గుడిసి ఇంకా అక్కడే మిగిలింది. అక్కడికి వచ్చి రాగానే ఓ వేప చెట్టుగా నిలబడి అన్నాడు వాడు, నా గొంతుకులో ఏదో ఆ మంత్రం ఉచ్చరించాడు, పైకి ఉచ్చరించకూడదు కనుక ఉచ్చరించి, మామిడి పళ్ళు కావాలనగానే వేప చెట్టు నిండా మామిడి పళ్ళు వచ్చాయి. జనం ఆశ్చర్యపోయారు. అందులో 4 పళ్ళు విడిదిని, రండి పళ్ళు పుచ్చుకోండి అన్నాడు. కొత్త పళ్ళండి కొత్త పళ్ళండి అనగానే వాళ్ళు పుచ్చుకున్నారు. పుచ్చుకున్న వాళ్ళంతా తలకు కాస్త డబ్బులు కూడా ఇచ్చారు. ఇక ఎక్కడి నుంచి వీడి జాతకం మారిపోయింది. ఎవరికి ఏ పళ్ళు కావాలంటే ఆ పళ్ళే. కొంతమందికి అర్ధరాత్రి వాళ్ళు దానిమ్మ పళ్ళు తినాలనిపించింది అనుకోండి, వీడి దగ్గరికి రావడం, వీడు మంత్రం చదవడం, దానిమ్మ పళ్ళు ఇవ్వడం. రాత్రి పగలు లేకుండా వస్తుంటే వీడి గొళ్ళు మండిపోయింది. అందుకని వీడు ఏం చేశాడు, ప్రతిదినము ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల మధ్యలో మాత్రమే ఇక్కడ పళ్ళు అమ్మబడను, తక్కిన వేళలో పళ్ళు ఇవ్వబడవు అని బోర్డు పెట్టేశాడు. లేకపోతే రాత్రి 12 గంటలకు వచ్చి టపాటపా తలుపు తట్టి, పంతులు గారండి, ఇప్పుడు మాకండి మంచి బత్తాయికాయ కావాలండి, బత్తాయి జ్యూస్ తాగాలనుకుంటున్నామండి అన్న మొదలెట్టారట. అందుకని బోర్డు పెట్టాడు. క్రమక్రమంగా ఈయన ఖ్యాతి జగత్తంతా వ్యాపించేసింది, జగత్ ప్రఖ్యాతికి ఎక్కేశాడు ఆయన. ఆ దేశపు రాజు గారికి కూడా ఏదో పల్లెటూళ్ళు ఒక ఆయన ఉన్నట్ట, ఆయన మంత్రం చదివితే వేప చెట్టుకు కూడా పళ్ళు కాస్తాయట, అరిడి చెట్టు నుంచి కూడా బత్తాయిలు వస్తాయట, పిచ్చి చెట్లకు కూడా పళ్ళు కాయిస్తాట అనే విషయం తెలిసింది. వెంటనే ఈయన కౌరు పెట్టాడు, రాజుగారు పిలిచారుగా, ఆనందంతో వెళ్ళాడు. ఈయన మహారాజు గారు పిలిస్తే మాట్లాడండి, మరి సన్మానం, అక్కడికి వెడితే తనకి జరుగుతుంది, గండపిండేరం వేస్తారు ఆయన అనుకున్నాడు తప్ప గండం వస్తుంది అనుకోలేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు, ఏది నాయనా నీ మంత్రశక్తి ప్రయోగించు అని పట్టుకొచ్చి ఏదో గన్నేరు చెట్టు అక్కడికి తెప్పించాడు. ఈ గన్నేరు చెట్టుకి కాయలు కాయించను కానీ ఈయన పళ్ళు తెప్పించేశాడు. మంత్రం చదివాడు. రాజుగారు ఏవో అడిగాడు, ఆయన జీడి మామిడి పళ్ళు అడిగట్టుపోయాడు. గన్నేరు చెట్టుకి జీడిపప్పు బదులుగా, ఏది గన్నేరు పప్పు బదులుగా జీడిపప్పు వచ్చింది, జీడి మామిడి వచ్చింది. ఆయన ఆశ్చర్యపోయి ఈసారి నాకు బత్తాయిలు అన్నాడు. బత్తాయి పళ్ళు తెప్పించాడు వీడు. ద్రాక్ష అంటే ద్రాక్ష తెప్పించాడు, వెలక్కాయలు అంటే వెలక్కాయలు తెప్పించాడు, ములక్కాళ్ళు అంటే ములక్కాళ్ళు తెప్పించాడు. ఓరి బాబోయ్, నీ మంత్రశక్తి చాలా గట్టిదిరా, ఒక గన్నేరు చెట్టు నుంచి ఇన్ని కాయలు తెప్పిస్తున్నావు, ఆ మంత్రం నాకు చెప్పచ్చా అంటే, లేదండి మంత్రం చెబితే నాకు మంత్రశక్తి పోతుందండి, మా గురువు గారు హెచ్చరించారండి అన్నట్ట. పోన్లే నీ మంత్రం నాకు చెప్పదు కానీ మీ గురువు గారు ఎవరు అన్నాడు. ఈయన మా గురువు గారు తన పేరు కూడా చెప్పొద్దన్నారండి అన్నాడు. ఈయన నీ సొమ్మేం పోదాయే, రాజుగారు నేను అడుగుతున్నానుగా, సామాన్యులకు మీ గురువు గారు తన పేరు చెప్పవద్దన్నాడు కానీ నా ఓటి మహారాజుకి చెప్పవద్దని అనలేదుగా, చెప్పే ఏం పర్వాలేదు అన్నట. రాజుగారు మొహమాట పెట్టాడు. పైగా రాజుగారి దగ్గర పెద్ద బంగారు పళ్ళెం పళ్ళెన్నండి, ఆ బంగారపు కాసులు అందులో ఇంత గండపిండేరం అని చూశాడు వీడు. ఇంత సన్మానం జీవితంలో వస్తుందా? ఆ ఊళ్ళో పళ్ళెమ్ముకుంటే వస్తే నాలుగు రాళ్ళు తప్ప, ఇక్కడికి వస్తే కళ్ళు జిగేయమనే బంగారం కదా అని కొంచెం ఆశపడి రాజుగారి మాట కాదనలేక అడవిలో ఒక కొమ్మరి వారు నాకు ఇచ్చారండి అనగానే ఆయన పక్కపక్కనే వింత చేసి అడవిలో ఉన్న ఒక కొమ్మరి వాడి దగ్గర ఈ మంత్రం పొందావా అన్నాడు రాజుగారు. అలా అన్నాడో లేదో, ఆ తర్వాత రాజుగారు ఈసారి నాకు ద్రాక్ష పళ్ళు తెప్పించు అన్నట్ట. వీడు మంత్రం చదివాడు, మంత్రం పనిచేయలే, మంత్రం మర్చిపోయాను మహారాజా, నా బుర్ర కూడా పనిచేయట్లేదు అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు వాడు. మళ్ళీ జీవితంలో వాడికి మంత్రం పనిచేయలేదు. ఇది చాలా అద్భుతమైన పురాణ గాథ, మనకు ఒక గొప్ప గుణపాఠం. గురువుగారు ముందే చెప్పారా అడవిలో, నా గురించి చెప్పవద్దు, మంత్రమును బయట ఎవరి దగ్గర బయటికి ఉచ్చరించవద్దు అని చెబితే మంత్రం ఉచ్చరించలేదు కానీ గురువుగారి పేరు చెప్పేశాడు. దాంతో రాజుగారు సులకనగా చూశారు గురువుని, మంత్రశక్తి పోయింది. ఇదే చాలామంది చేసే పొరపాటు. మహానుభావులైనటువంటి గురువులు ఈ పని చెయ్యి అంటే చెయ్యాలి, వద్దు అంటే మానేయాలి. ఆయన వద్దన్నప్పుడు ఎందుకు చెప్పడం బయట? ఇలాగే జీవితంలో చాలామంది దెబ్బతింటారు. కాబట్టి గురువుల దగ్గరికి వెళ్ళడం కాదు, వెళ్ళిన తర్వాత శాశ్వతంగా దాన్ని నిలబెట్టుకోవాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కాదు, భగవంతుని అనుగ్రహం శాశ్వతంగా నిలబెట్టుకోవాలి. భగవంతుడి అనుగ్రహం వల్ల సంపదలు రావడం కాదు, వచ్చిన సంపదల్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలంటే మన ప్రవర్తన బాగుండాలి. ఒక్కసారి గర్వం వచ్చిందా, గురువుల మీద దేవుడి మీద చులకన భావం ఏర్పడిందా, ఇక అక్కడ నుంచి పతనానికి మనం వెళ్ళిపోతాం. నహుష చక్రవర్తి ఇంద్రసింహాసనం అలంకరించి కూడా అహంకారం నెత్తికెక్కి అగస్త్యుని శాపానికి గురై కొండ చిలువై కింద పడ్డాడు. మళ్ళీ ఆయన జీవితంలో ఇంద్ర పదవి పొందలేడు కదా, ఇక రాకరాక వచ్చిన పదవి ఒక దెబ్బకు పోయిందా లేదా? కాబట్టి విశ్వావసుడు ఎప్పుడూ అక్కడ సంపద పొందినా అహంకరించకుండా భక్తితో భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉండేవట. ఇది విద్యాపతికి నచ్చింది. ఆయన చాలా పొగిడాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా, విశ్వావసు నీ దగ్గర ఇప్పటికి 3 రోజులుగా ఆతిథ్యం పుచ్చుకుంటున్నాను, ప్రతిదినము సాయం సమయంలో విష్ణువు ఇక్కడికి రావడం, దేవతలందరూ వచ్చి ఆయన్ని పూజించడం, ఆ మాల్యం మీరు ధరించి మాకు కూడా శిరస్సు మీద పెట్టడం, ఆ మాల్యంతో మేము ఆనందం పొందడం జరుగుతోంది. ఇది కాక మాకు అపూర్వమైన భోజనాలు కూడా పెడుతున్నారు, మీరు కృతజ్ఞులమై ఉంటాను నీకు. ఇంతకీ అసలు విషయం నీకు చెప్పనే లేదు, మా రాజుగారు అవంతీపురాన్ని పరిపాలిస్తున్న పరమ పూజ్యుడైన ఇంద్రజుమ్నుడనే మహారాజు. ఈ ఇంద్రజుమ్న మహారాజు గారు తన పురోహితుడి తమ్ముడైన నన్ను ఇక్కడికి పంపాడు. నేను ఇక్కడికి వచ్చి ఈ ఆలయ విశేషాలు తెలుసుకుని, మార్గం ఎలా ఉందో తెలుసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి మా రాజుగారికి చెప్పాలి. చెబితే రాజుగారు మళ్ళీ పరివారంతో వస్తారు. ఆయన కోరిక ఏమిటంటే, ఇక్కడ సింపుల్గా చిన్నగా ఉన్న ఈ ఆలయానికి పెద్ద ఆలయం కట్టాలి అని ఆయన కోరిక. మహాప్రాకారం కట్టాలి. ఆ మహాప్రాకారం మధ్యలో ఒక ధ్వజస్తంభం కూడా నాటాలి అని ఆయన కోరిక. ఆయనకి ఈ ఆలయాన్ని చాలా పెద్ద ఆలయం చేయాలి, అభివృద్ధి చేయాలని కోరిక ఉండదనగానే విశ్వావసుడు చిరునవ్వు నవ్వి నాకు ఆ విషయం ముందే తెలుసు అన్నట్ట. వాడెంత గొప్పవాడో చూడండి, నేను నిరంతరం శ్రీమన్నారాయణుణ్ణి చూస్తున్నాను, నారాయణ దర్శనానికి రోజు వస్తున్న బ్రహ్మని చూస్తున్నాను. ఒకరోజున బ్రహ్మగారు దేవతలు వింటూ ఉండగా ఇలా అన్నాడు, మరికొద్ది రోజుల తర్వాత విష్ణుమూర్తి యొక్క నీల విగ్రహం మాయమైపోతుంది, ఇంద్రనీలమణి ఆకారంలో ఉన్న విగ్రహం ఇక్కడ ఉండదు, ఆ తరువాత ఇక్కడ బంగారపు రంగులో ఉన్న ఇసుక వర్షిస్తుంది, దానివల్ల కొండ భూమిలోకి దిగిపోతుంది, కొండపైన ఉన్న మిట్ట మాత్రమే మిగులుతుంది, ఆ తర్వాత స్వామివారు ఇక్కడ తాత్కాలిక విగ్రహ రూపంలో ఉంటాడు, ఆ సమయంలో ఇక్కడికి ఇంద్రజ్యుమ్న మహారాజు వస్తాడు, ఆయన వచ్చి కొయ్యతో తయారు చేయబడిన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు, ఆ విగ్రహాలే ఇక్కడ పూజలు అందుకుంటాయి, ఇక ఇంద్రనీలమణితో తయారు చేయబడిన జగన్నాథ విగ్రహం భవిష్యత్తులో ఎవ్వరికీ దర్శనమివ్వదు అని చెప్పాడు. అది నాకు తెలుసు, అందుకే అప్పటి నుంచి ఎప్పుడు ఇంద్రజుమ్నుడు వస్తాడో ఏమిటో, ఈ ఇంద్రనీలమణి విగ్రహం ఎప్పుడు మాయమైపోతుందో, దారు విగ్రహం ఎప్పుడు ప్రతిష్ఠింపబడుతుందో అని మేము చూస్తున్నాం. దారు విగ్రహం చూసిన తర్వాత నేను వైకుంఠానికి వెడతానట, అందుకని వైకుంఠానికి వెళ్ళడం కోసమే దారు విగ్రహం కోసం చూస్తున్నాను. దారు అంటే చెప్పగా దొంగ, ఒక చెట్టుకి ఈ మొదట్లో ఉన్న వేళ్ళు నరికి కొమ్మలు నరికి మధ్యలో ఉన్న దొంగ నట్టే పెడితే ఆ దొంగని దారువు అంటారు. అలాంటి దారువుతో తయారు చేయబడిన విగ్రహ ప్రతిష్ఠ అయిన వెంటనే ఈ విశ్వావసుడనే బోయివాడికి వాళ్ళ ఆవిడికి వైకుంఠ ప్రాప్తి అట. వైకుంఠం అనగానే అందరికీ ఆశే కదండి మాటలా, వైకుంఠం అంటే అసలు వైకుంఠం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఎన్నో రకాలుగా నాబోటివాడి పురాణాల్లో విన్నారు, జరామరణాలు ఉండవు, ముసలితనం ఉండదు, మృత్యు ఉండదు, నిత్యానందం తప్ప మాట వరస కూడా అక్కడ దుఃఖం ఉండదు, అపూర్వమైన సంపదలు ఉంటాయి, నిత్యం 30 సంవత్సరాల వయస్సు కలిగిన వాళ్ళలో ఉంటాం, విష్ణుమూర్తి ఆకారం వంటి ఆకారాలు కొందరికి, దివ్యాకారాలు కొందరికి ఉంటాయి, హాయిగా ఉంటుంది ప్రాణానికి. మీరు చూశారా అని అడగచ్చు, చూసా, స్వప్నంలో చూశాను, ప్రత్యక్షంగా చూడాలి. ఋష్యశృంగుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఋషులు వైకుంఠానికి తీసుకెడతామని ఆశ పెట్టారట, అప్పుడు ఏడ్చాడు ఆయన, వైకుంఠవాసి మళ్ళీ రావాని ఏడుస్తాడు. చాలా కాలం క్రితం అద్భుతంగా రాశారు, రాసిన వాడు బహుశా మరి సముద్రాల వారు అయి ఉంటారు, జూనియర్ సముద్రాలు అనుకుంటాను. కనుపించవా వైకుంఠవాసి నన్ను బాసిపోయేవా, నీ బాసమరచేవా, కనుపించవా వైకుంఠవాసి నన్ను బాసిపోయేవా, నీ బాసమరచేవా, వైకుంఠమాశలు చూపి నాలో నాశలు రేపి, వైకుంఠమాశలు చూపి నాలో నాశలు రేపి, నారాయణ ఈ తీరున మోసాలు చేసేవా, నన్ను బాసిపోయేవా, నీ బాసమరచేవా. ఎంత హాయిగా ఉంటుందండి ఆ పాటలు వాళ్ళు పాడుతూ ఉంటే. వైకుంఠం ఉందని ఆశలు చూపించావు, నన్ను అక్కడికి తీసుకెడతానన్నావు, ఇప్పుడేమో కనపడవు, ఈ విధంగా ఆశ చూపించి నీ బాస మరిచావా, నువ్వు ఇచ్చిన మాట మరిచావా, పైగా నారాయణుణ్ణే, నారాయణ ఈ తీరున మోసాలు చేసేవా అంటే విష్ణు రాకుండా ఏమైపోతాడండి. భక్తులు అలా నిలదీస్తారు, నిజంగా భక్తి ఉంటే ఏం విష్ణుమూర్తి నాకు కనపడ్డావు కదా, నన్ను వైకుంఠానికి తీసుకువెడతానన్నావు కదా, ఎందుకు రాలేదు అని అడగచ్చు భక్తి ఉంటే. భక్తి లేని వాడు వాడు మహానికి వాడి ఇంట్లో పెళ్ళనే అడగలేడు, ఏం పూరి చేస్తానన్నా ఎందుకు చేయలేదని అడిగితే ఎలా ఓడించుకుంటుంది. కాబట్టి పరమభక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు. భక్త తుకారం అసలు ఉన్నావా అని తెగ తిట్టేశాడు, నీకు ఎంత ఉపకారం చేశానన్నాడు. ఇక రామదాస్ గారు అయితే ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని మళ్ళీ అంతలోనే బెంగ పెట్టుకుని దెబ్బలో కొరవక తిట్టి తినయ్యా ఆయాస పడబోకు రామచంద్ర అన్నాడు. మళ్ళీ దిగుతారండి, డౌన్ అయిపోతారు భక్తులు. అది భక్తులకి చెల్లింది, వాళ్ళు తిట్టారు కదా అని మీరు తిట్టే ఇంక ప్రమాదం, ఎందుకంటే మనకు అక్కడ అంత భక్తి ఎక్కడ ఏడిసింది కనుక వీడి ముఖానికి గట్టిగా ఓ పొట్టి ఇడ్లీ లేకపోతే ఉండలేడు. ఆయన తిన్న దెబ్బలు తింటే అప్పుడు మనం దెప్పవచ్చు అవునా. కాబట్టి పరమభక్తులకి వైకుంఠం అంటే ఏమిటో తెలుసు, అక్కడికి ఎలా వెళ్ళాలో అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ వైకుంఠం కోసం ప్రస్తుతం విశ్వావసు కలలు కంటున్నాడు అని మళ్ళీ ఏమన్నాడు, ఇదిగో విద్యాపతి ఈ విషయం నువ్వు ఇంద్రజ్యుమ్న మహారాజు గారికి చెప్పకూడదు, ఈ రహస్యం ఇంద్రజ్యుమ్నునికి మనబోటి మానవుల వల్ల తెలియకూడదని బ్రహ్మన్నాడు. నువ్వు పొరపాటున ఇప్పుడు వెళ్ళి వెళ్ళగానే ఇంద్రజ్యుమ్ని దగ్గరికి వెళ్ళి ఏమండో, మీరు వెళ్ళే సమయానికి నీల విగ్రహం మాయమైపోతుందిట, అక్కడ ఇసుక కురుస్తుందిట, మీరు వెళ్ళి చెక్కతోటి విగ్రహం తయారు చేస్తారా అని చెప్పావంటే, చెప్పిన నువ్వు నీకు చెప్పిన నేను ఇద్దరం వైకుంఠానికి దూరం అయిపోతాం, అనర్హులం అయిపోతాం. కాబట్టి ఇది టాప్ సీక్రెట్, అతిరహస్యంగా ఉంచాలి. గోపనీయం త్వయా ద్విజ, ఓ ద్విజుడా ఇది నీవు గోప్యంగా ఉంచు. గోప్యంగా అంటే పక్కవాడికి చెప్పకుండా ఉండడం అన్నమాట. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడండి, కొంచెం పెద్ద ఆయనే, ఆయనకి ఏదైనా రహస్యం చెబితే ఇద్దరికి ఇద్దరికి చెబుతాడు, అడిగిన వాడికి అడగని వాడికి. కాబట్టి అలాంటి వాళ్ళకి రహస్యం చెప్పకూడదు, అయితే అడిగిన వాడికి చెబుతాడు లేదా అడగని వాడికి ఇద్దరికే చెబుతాడు, ఇంకో మూడో వ్యక్తికి చెప్పడు. ఆయన ఇదిగా గురువు గారట ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారట అని చెప్పడం మొదలెడితే మొత్తం ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది అనమాట. కాబట్టి కొంతమందికి చెప్పకూడదు, చాలా డేంజర్. అందుకే రహస్యాలు ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు చెప్పొద్దన్నారు, ఏకాంతం అన్నారు దాన్ని. పది మందికి తెలిస్తే కదా రహస్యం ఏంటండి. కొన్ని రహస్యాలు ఉంటాయి, మా శిష్యులందరికీ తెలిస్తే గురువుగారికి తెలియదు, అది గొప్ప టాప్ సీక్రెట్ అనమాట. ఒక్క గురువు గారికి మాత్రమే తెలియకుండా ఉంటుంది, మొత్తం అందరికీ తెలిసిపోతుంది అనమాట. అరే చిలక్కి తెలుస్తుంది, ఎలక్కి తెలుస్తుంది, అయినా ఒక్క గురువు గారికి తెలియదు, అదొక గొప్ప టాప్ సీక్రెట్. సరే కాబట్టి ఈ రహస్యాలు చాలా జాగ్రత్తగా ఉంచాలి నాయన, విశ్వావసు అని బ్రహ్మ చెప్పాడు అని కానీ చెప్పనండి అన్నాడు, విద్యాపతి చెప్పనన్నాడు అని అక్కడ క్రమంగా వారం రోజులు ఉండిపోయాడు. ఎప్పుడు జగన్నాథపురానికి వెళ్ళినా వారం రోజులు ఉండడం అదృష్టం అండి, అందరూ ఉండమని కాదు. ఇప్పుడు ఉండలేనివాడు ఎలాగో ఒక పూటలో వచ్చేస్తాడు, అది వేరే విషయం. కానీ అవకాశం ఉన్నంత వరకు రీటైర్డ్ వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఒక 7 రోజులు అక్కడ ఉంటే ఎంత లాభం అండి. రిటైర్ అయిపోయాక కూతురు దగ్గర ఉన్న ఒకటే, కొడుకు దగ్గర ఉన్న ఒకటే, పూరిలో ఉన్న ఒకటే, కూర దగ్గర ఉన్న ఒకటే, అవునా? కానీ ఎందుకో తెలియదు మన వాళ్ళకి చేతస్తాం అనమాట. ఏం చేస్తారు ఇంట్లో పడి, ఎప్పుడు చూసాను అనమాట, ఏముండదు ఇంట్లో, అదో భ్రమ. ఇంట్లో ఉంటే ఏదో సుఖం ఉందనుకుంటాడు పిచ్చాడు. ఏముంటుంది ఇంట్లో కూర్చుంటే, పెళ్ళాం మొహం మొగుడు, మొగుడు మొహం పెళ్ళాం చూసుకుని తోసుంటా 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 తోసుంటా. నీ పెళ్ళిలో అలా చేసావు, నా పెళ్ళిలో ఇలా చేసావు, మీ నాన్న ఇస్తానని కట్నం ఇవ్వలేదు అని ఏం తిడుతూ ఉంటే, మీ అమ్మ ఉందిగా, మీ అమ్మ నా మొహాన్ని పెట్టిందిగా వద్దని ఈవిడ ఇలా తిట్టుకోవడం తప్పే ఉండదు. పోని ఐకమత్యంతో కలిసి ఉంటారు అనుకోండి, మా జాంబవంతుల వారు వాళ్ళు ఆవిడలాగా పరమ ఐకమత్యంతో ప్రియంతో కలిసి ఉంటున్నారు. కలిసి ఉన్న ఇద్దరు మొహాలు ఒకళ్ళు చూసుకోవడే తప్ప, ఇంత తిండి తినడే తప్ప, కొత్తగా చేసేదే ఉంటుందండి. అందుకని అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ దిక్కుమాలిన కొంపను విడిచిపెట్టి మృత్యువుకి నిలయమైన, కేవల సుఖములకు భోగములకు అనర్థాలకి నిలయమైన గృహం విడిచిపెట్టి ఒక్కసారైన క్షేత్రానికి వెళ్ళి ఒక వారం రోజులు ఉంటే ఎంత లాభం. అందుకే కాశీఖండంలో అద్భుతమైన శ్లోకం రాశారు వ్యాసుల వారు, పద్యం అనుకోడు శ్లోకం అనాలి దాన్ని. దూరం మే మరణం యువాహమధునా ధార్యం నచిత్తే త్వితి శ్రోతవ్యో నిభృతం కృతాంత మహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కటశ్రమ ఘటాం అప్రాప్య హిత్వాద్రుతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతి గచ్చేత్ పురీం ధూర్జటే. ఒరే నాయన, నాకు ఇప్పట్లో మరణం రాదు, దూరమే మరణం అంటే ఇప్పట్లో నాకు చావు రాదు. కారణం యువాహమధున, నేను కుర్రాణ్ణి, నాకు ఇంకా 50 ఏళ్ళేగా, అసలు వయసు ఎందుకు చెప్తాం అంది ఒక ఆవిడ. అసలు వయసు నీకు చెప్పకపోయినా ఎముడికి తెలుసు, అందరికీ తెలుసు, నా వయసు ఇంకా చిన్నది, నేను యంగు, నేను కుర్రాణ్ణి, నేను కుర్రదానిని అనుకుని భ్రమలో పడకు. ఇప్పట్లో మృత్యువు రాదనుకోకు, మృత్యు వస్తే కుర్రాలేదు, బుర్రాలేదు, చిన్న లేదు, చితకా లేదు, ముసలాడు లేదు, పొడుచువాడు లేదు. ఎప్పుడు ఎవడు వెళ్ళిపోతాడో తెలియదు, ఎంత పిల్లలు వెళ్ళిపోయారు మన రోగం వచ్చి. అసలు ముసలాళ్ళు అనుకున్నవాడు బతికే ఉన్నారు, 90 ఏళ్ళ ఆవిడ బతికుంది, తొమ్మిది వాడు రమ్మన్నాడు. 9 ఇయర్స్ ఓల్డ్, వాళ్ళు ఓల్డ్ అయిపోయాడు. 90 ఇయర్స్ ఓల్డ్ ఆవిడ, యంగ్గా ఉంది, హాయిగా బతికింది. కాబట్టి మరణమునకు వయస్సునకు ఏ సంబంధము లేదు. ఎప్పుడో చస్తాను, ఇప్పట్లో నేను మరణించను, కుర్రవాణ్ణి కుర్రదాన్ని అనే భ్రమ విడిచిపెట్టి నీవు నిరంతరం పక్కనే యముడు ఉన్నాడని కొంచెం గ్రహించు. అనగా యముడు ఎప్పుడూ పక్కన తిరుగుతుంటాడండి, మనకి చావు వచ్చేదాకా మన పక్కనే తిరుగుతాడు. కాబట్టి మృత్యువు పక్కనుంది కాబట్టి ఏం చేయాలి? ఒంట్లో ఓపికండగా, కదలగలిగే సమయంలో, కంటి చూపు అంతో ఎంతో ఆనుతున్న సమయంలో, ఏదైనా వినగలిగే సమయంలో, మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు రాని క్రితమే భగవత్ సన్నిధానానికి వెళ్ళు. నీ పనికి మాలిన కొంప విడిచిపెట్టి, అందుకని జీర్ణాం పర్ణకుటీం అన్నాడనమాట. నీ కొంప ఎప్పుడు అక్కడే ఉంటుంది, అది శిథిలమైపోయే కొంపే. అటువంటి కొంప విడిచి ఈశ్వరుడి సన్నిధానానికి వెళ్ళి కాశీ వెళ్ళి దర్శనం చేసుకో, లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతావు అని కాశీఖండంలో ఈ స్కాంద పురాణంలోనే ఆఖరిని చెప్పుకుంటామని అనమాట. అది అందులో చెప్పారు. కాబట్టి జ్ఞానులు ఏం చేయాలన్నమాట, అప్పుడప్పుడైనా తీర్థయాత్రకు వెళ్ళాలి. రోజు ఎలాగో వెళ్ళలేము, రోజు మన ఫుడ్డు మన బెడ్డే కదా. కానీ ఈలోపు ఒకసారి కాకపోతే ఒకసారి అయినా ఈ క్షేత్రాలలో ఒక్క క్షేత్రానికైనా వెళ్ళాలి. వెళ్ళి ఇందాక చెప్పినట్టుగా జగన్నాథ క్షేత్రంలో ఒక్క సప్తాహ కాలం గడపాలి. పోని కుర్రవాళ్ళు వెళ్ళలేరు, ముసలాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళు ఇంట్లో కూర్చుంటే ఉంది, పిల్లల దగ్గర కూర్చోడమే పొద్దున సాయంకాలం దాకా. నా బాబే ఎంత ముద్దు వస్తున్నావు అని మనవాడిని మనవరాల్ని పుచ్చుకొని తిరగడమే తప్ప ఇంతకు మించి వీడు చేసేదే ఉంటుంది. పోనీ ఏమైనా ఇంట్లో కూర్చొని జపాలు తపాలు చూస్తున్నావా? కాలక్షేపానికి టీవీ పెట్టుకోవడం, లేదా ఎక్కడ చూసినా వాట్సాప్లే, ఎవరిని చూసినా ఈ దిక్కుమాలిన స్మార్ట్ ఫోను. ఆ స్మార్ట్ ఫోన్ కాదు, అది కదా హార్డ్ ఫోన్. అది ముసలాళ్ళండి, రాత్రిపూట చూస్తుంటాను కదా నేను, అప్పుడప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తుంటాను అన్నమాట. మంచం మీద పడుతున్నాను అలా చూడటం, ఏముండదు అందులో. కాబట్టి ఇవి విడిచిపెట్టి హాయిగా ఒక సప్తాహమైన జగన్నాథపురంలో గడపండి. జనవరిలో పెడతాను, రేపు జనవరిలో గ్యారంటీగా అప్పుడు రండి అంతే. ఓకే. అందుకని ఈయనకి తెలుసు గనక, మహానుభావుడు గనక, విద్యాపతి గారు సప్తాహ కాలం అక్కడున్నాడు. 7 రోజులు నిరంతరం హరిస్మరణ చేశాడు, భగవత్ కీర్తనలు పాడాడు, భగవన్ నామాన్ని ఉచ్చరించాడు, భగవంతుని భాగవత కథలు విన్నాడు. 7వ రోజు సాయంత్రం వేళ యథాప్రకారంగా ఇంద్రనీలమణితో ఉన్నటువంటి స్వామి విగ్రహం అక్కడ కనపడింది. దేవతలు పూజిస్తున్నారు. హఠాత్తుగా పెద్ద తుఫాను గాలివీచింది, ఆ విగ్రహం మాయమైపోయింది. ఇంకా చూడండి, ఇసుక వర్షం కింద కురిసింది. ఆ ఇసుక బంగారపు రంగులో ఉన్న ఇసుక అనమాట. ఇసుకల్లో కూడా కొన్నేమో నల్లని ఇసుకలు ఉంటాయి, కొన్ని చెత్త ఇసుకలు ఉంటాయి, డ్రైనేజీ ఇసుకలు ఉంటాయి, కొన్ని బంగారపు రంగులో మిసమిసలాడే ఇసుకలు ఉంటాయి. అక్కడ ఇసుక వర్షం కురిసి ఆ గుడి ఆ వాతావరణం అంతా మూసుకుపోయింది, ఆవరణ అంతా మూసుకుపోయింది. ఇంకా చూడండి, దేవతలు ఏడ్చారు, బ్రహ్మ ఏడ్చాడు, మళ్ళీ స్వామి ముఖం ఇక మాకు కనబడదా అని ఏడ్చారు. ఇంద్రనీలమణి విగ్రహంగా ఉన్న స్వామి మాకు రోజు దర్శనమిచ్చేవాడు, ఆయన మాయమైపోతాడని తెలుసు కానీ ఎంత తొందరగా అదృశ్యుడైపోతాడు అనుకోలేదు. ఇక మాకేది దిక్కు అనుకున్నారు వాళ్ళు. కిం కరోమి క్వగచ్చామి అని ఇంద్రుడు అనుకున్నట్ట పాపం. కిం కరోమి, ఏమి చెయ్యను, క్వగచ్చామి ఎక్కడికి వెళ్ళను, క్వ అంటే ఎక్కడికి, గచ్చామి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, ఏం చెయ్యను, ఈ స్వామి దర్శనం కాకపోతే మేము బ్రతకలేమని పాపం ఇంద్రుడు కూడా దుఃఖించాడు. ఇంద్రనీలమణిలో ఉన్న విగ్రహం కనబడక ఇంద్రుడు దుఃఖించాడు, శచి ఏడ్చింది, యముడు ఏడ్చాడు, అందరూ ఏడ్చారు. హఠాత్తుగా యముడికి కొంచెం ఆనందం వచ్చిందండి. మళ్ళీ ఈ స్వామి ఇక్కడ ఉన్నంత వరకు ఈ ప్రాంతంలోకి వచ్చిన వాళ్ళకి మోక్షం వస్తుంది, ఇప్పుడు స్వామి మాయమయ్యాడుగా, కాబట్టి యమలోకానికి మళ్ళీ బిజినెస్ పెరుగుతుందో అనుకున్నాడు ఆయన. అంటే జనాలంతా ఇక్కడికి రావడం మానేస్తారు, విగ్రహం లేదు కనుక చచ్చాక నరకానికి వస్తారు, మా నరకం తలుపులు తెరవచ్చు, మా బిజినెస్ వెళ్ళి అందుకుంటుంది అనుకున్నాడు ఆయన. పాపం ఎవడి బాధ వాడిది. ఈ సమయంలో అందరూ దుఃఖిస్తూ ఉంటే ఈ విశ్వావసువు కూడా చాలా బాధపడిపోయాడు. పాపం విద్యాపతి అయితే ఇక కన్నీళ్ళు ఒకటే తక్కువ. ఇంతలో అప్పుడు ఆకాశవాణిలా అన్నది, స్వామి కనపడలేదు కానీ వినపడ్డాడు, గొంతు వినపడుతున్నది, మనిషి కనపడ్డు. అలా కనపడకుండా స్వామివారు ఆకాశవాణి రూపంలో ఉన్నాడు. భో భో గచ్చ మహేంద్ర, ఓ ఇంద్ర, మీరంతా మీ దారిని మీరు స్వేచ్ఛగా వెళ్ళండి, ఏం భయపడకండి, దుఃఖించకండి. ఈ ఇంద్ర నీలమణితో తయారు చేయబడిన విగ్రహ రూపంలో నేను ఇక్కడ ఉంటే భూలోకం వైకుంఠం అయిపోతుంది, అసలు వైకుంఠము దేవలోకాలు కొంతకాలానికి పాడుపడతాయి, కాబట్టి శాశ్వతముగా నేను ఇక్కడ ఈ రూపములో ఉండకూడదు. ఇలాగే ఉండిపోతే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే నాలుగు యుగాలు ఎలా నడుస్తాయి? కలియుగంలో ఉండే పాపాత్ములు పెచ్చు పెరగకుండా ఉండడం కష్టం కదా. కలియుగం అంటే పాపాత్ముల నిలయం. నేను ఇక్కడ ఉన్నానంటే కలియుగంలో పాపాత్ములు కూడా పుణ్యాత్ములు అయిపోతారు, వాళ్ళు తరిస్తారు, దాంతో కలియుగ ధర్మం ఉండదు, కలిపురుషుడు ఏడుస్తాడు. కనుక యుగధర్మం నడవాలి, సృష్టి నడవాలి, పుట్టడం చావడం అనే ఒక ప్రక్రియ నడవాలి. అందుకే నా విగ్రహాన్ని ఉపసంహరించుకున్నాను. ప్రస్తుతం ఇక్కడ ఇసుకే నేను అనుకోండి, ఈ ఇసుకనే పూజించండి. కొద్ది రోజులకు ఇంద్రజ్యుమ్నుడు వస్తాడు, ఒక కొయ్యతో నా విగ్రహాలు తయారు చేయిస్తాడు, నన్ను ఇక్కడ ప్రతిష్ఠిస్తాడు. అందువల్ల అప్పటిదాకా మీరు రోజు వచ్చి ఈ ఇసుకే మా వాసుదేవుడు అనుకోండి, భజన చేసి వెళ్ళండి అన్నట. స్వామివారిలో ఆకాశవాణి రూపంలో పలకగానే దేవతలకి కొంత ధైర్యం వచ్చింది, స్వామిని భజించారు, ఆ ఇసుకను ఎత్తిమీద జల్లుకుని వెళ్ళిపోయారు. ఈ నిర్మాల్యం ఎటువంటిదో ఇసుకు కూడా అటువంటిదే కదా, మరి స్వామివారే ఇసుకు అంటున్నాడు కానీ అందుకని ఇసుకను ఎత్తిమీద వేసుకుని వెళ్ళిపోయారు. ఇక విద్యాపతి, నేను ఇక్కడ ఉండి లాభం లేదు, స్వామివారి అపూర్వ దివ్య దర్శనం నాకు దూరం అయిపోయింది, నేను వెంటనే ఇంద్రజ్యుమ్నుడికి చెప్పి ఆయన ఇక్కడికి తీసుకొస్తే అప్పుడు కొయ్యతో విగ్రహం తయారైతే మళ్ళీ ఈ క్షేత్రం ప్రసిద్ధికి ఎక్కుతుంది అనుకుని విశ్వావసు దగ్గర సెలవు తీసుకుని విద్యాపతి గారు బయలుదేరారు. హుటాహుటి ప్రయాణాలతో ఇంద్రజ్యుమ్నుడి దగ్గరకు వచ్చాడు. రావడంతో మహారాజుని దీవించాడు. మహారాజు అన్నాడు, విద్యాపతి నువ్వు వెడుతున్నప్పుడు నీ ముఖంలో ఏదో సామాన్య కాంతి మాత్రమే ఉన్నది, ఒక మంచి పండితుడికి ఉండే కాంతి మాత్రమే, వర్చస్సు మాత్రమే నీ ముఖంలో ఉన్నది. ఇప్పుడు నువ్వు జగన్నాథపురం నుంచి ఇక్కడికి రాగానే నీ ముఖం 1000 సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది, అంటే నీవు భగవద్ దర్శనం చేసుకుని వచ్చావని నాకు అర్థమైపోయింది. భగవంతుడు నీకు దర్శనమిచ్చాడా అంటే స్పష్టంగా దర్శనమిచ్చాడండి. అపూర్వమైన ఇంద్రనీలమణి విగ్రహం చూశాను, ఆ విగ్రహంలోంచి రాత్రిపూట బయటకు వచ్చి శంఖచక్ర గదాపద్మములతో అందరితో మాట్లాడాడు. ఆ రూపాన్ని 7 రోజులు చూడగలిగాను నేను, నా అదృష్టం అది. కానీ ఏం లాభం, ఇప్పుడు ఆ రూపం అదృశ్యం అయిపోయిందని కానీ ఇంద్రజ్యుమ్నుడు మూర్చిపోయాడు కింద పడి. అయ్యో నువ్వెంత అదృష్టవంతుడివి, నిన్ను అడ్వాన్స్గా పంపి నేను బుక్ అయిపోయాను. అడ్వాన్స్ బుకింగ్ అంటే ఇది. ఎందుకని నువ్వు వెళ్ళు, ఆ 7 రోజులు ఆయన చూసావు, అసలు నిన్ను పంపకుండా నేనే వెళ్ళిపోయి ఉంటే ఆ 7 రోజులు నేను చూసేవాడిని కదా, నాకెంత దురదృష్టం వచ్చింది. ఇక ఇప్పుడు అక్కడ స్వామివారి ఇంద్రనీల మణి విగ్రహం లేదా అనగా, లేదు స్వామి అన్నట్ట. మరి ఇప్పుడు నేను అక్కడికి వచ్చి ఏం చేయను అన్నాడే. అసలు నువ్వు చేయవలసిన పనే ఉంది అక్కడ, నీవు అక్కడికి రావాలి. నీకు స్వామి ఒక దొంగ చూపిస్తాడు, ఆ దొంగని మంచి విగ్రహములుగా చెక్కించాలి. బలరామ విగ్రహం, జగన్నాథ విగ్రహం, సుభద్రా విగ్రహం, ఈ 3 విగ్రహాలు నువ్వే నిర్మాణం చేయించాలి. మళ్ళీ మనకు అనుమానం, బలభద్రుడు ఎప్పుడో ద్వాపరయుగంలో ఉంటాడు కదా అని. బలభద్రుడు అంటే ఈ ద్వాపరయుగంలో ఉన్న బలభద్రుడు కాదు, ఆదిశేషుడికి ఒక నామం బలభద్రుడు అని. ఆయన తెల్లగా ఉంటాడు, 4 చేతులతో ఉంటాడు, ఒక చేతిలో నాగలి, ఒక చేతిలో రోకలి, ఒక చేతిలో పానపాత్ర, ఒక చేతిలో పువ్వు పుచ్చుకుని ఉంటాడు. అటువంటి విగ్రహాన్ని బలభద్ర విగ్రహం అంటారు. సుభద్రాదేవి స్వామివారి లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టి చెల్లెలుగా పుట్టిన ఒక అద్భుత శక్తి. స్వామివారు అలాగో గోపాలకృష్ణుడు, సర్వకాల సర్వావస్థల్లో ఉండే కృష్ణుడు. ఈ 3 విగ్రహాలు నువ్వు చెక్కించాలట, నువ్వే ఆలయంలో ప్రతిష్ఠింప చెయ్యాలట. ఆ తదనంతరం స్వామి అక్కడ ప్రత్యక్ష రూపంతో కాకుండా పరోక్ష రూపంతో కొలువై ఉంటాడు, అందరికీ కనబడకపోయినా ఆ విగ్రహంలో ఉంటాడు. నువ్వు ప్రతిష్ఠించిన విగ్రహములు అర్చకుల అనుమతితో అందరూ ముట్టుకోవచ్చు, అందరూ ప్రదక్షిణ చేయవచ్చు, కాబట్టి నువ్వు అక్కడికి రావాలి అనగానే అప్పుడు ఆయన ఆనందపడ్డాడు. పోన్లే స్వామి అదృశ్యమైన ఆ స్వామి మూర్తిని చెక్కతో కొయ్యతో తయారు చేయించి ప్రతిష్ఠించే భాగ్యం నాకు ప్రసాదించాడు స్వామి అనుకుని ఒక శుభముహూర్తంలో ప్రయాణం అవ్వాలనుకున్నట. ప్రయాణానికి ముహూర్తం పెట్టమని పురోహితుడిని అడిగేలోపు ఈయన అదృష్టం పండింది. కుల పురోహితుడు ముహూర్తం పెట్టక్కర్లేకుండానే ఈయనకి ముహూర్తం పెట్టి ఒక మహాత్ముడు అక్కడికి దిగాట. తెల్లని కాంతితో ఆకాశం నుంచి అక్కడికి ఒక మహానుభావుడు అడుగుపెట్టాడు, ఆయనే నారద మహర్షి. నారదుడు మన బలరాముళ్ళగే, ఆదిశేషుళ్ళగే, శివుడిలాగా, పరమ పవిత్రురాలైన సరస్వతిలాగా, అత్యంత శ్వేతవర్ణంలో ఉంటాడు, పూర్తి తెలుపు అనమాట. ఇక పావులు ఎలా ఉంటే అలా ఉంటాడండి ఆయన. శారద కోమల నా పారద రుచిదేహుడు అన్నారు. శరత్కాలంలో అంటే ఆశ్వయుజ కార్తీక మాసాలలో, ఒకసారి ఆకాశంకే చూడండి, ఈసారి ఆశ్వయుజ మాసం వచ్చినప్పుడు, కార్తీక మాసం వచ్చినప్పుడు ఆకాశంలోకి చూడండి. తుఫాన్ వచ్చినప్పుడు కదా మామూలు రోజుల్లో, అప్పుడు ఆకాశంలో మబ్బులు ఉంటాయి. ఆ మబ్బులు ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, తెల్ల మబ్బులు ఉంటాయి అన్నమాట. నల్ల మబ్బులు ఉండవు. ఈ వర్షకాలంలో నల్ల మబ్బులు ఉంటాయి, అప్పుడు తెల్ల మబ్బులు ఉంటాయి. శారద నీరద కోమల పారద రుచిదేహుడతుల భాగ్యోదయుడా నారద మహర్షి వచ్చెను. ఈ శరత్కాలములో స్వచ్ఛముగా తెల్లగా ఉండే మబ్బులు ఎలా ఉంటాయో, పాదరసం ఎలా మిసమిసలాడిపోతుందో, అటువంటి తెల్లని దేహంతో నారద మహర్షి ఆకాశం నుంచి భూమికి దిగొచ్చాడు, భూలోకానికి దిగొచ్చాడు. రావడమే పరమ పూజ్యుడైన ఇంద్రజుమ్మునుడు ఉన్నటువంటి సింహాసనం దగ్గరకు అడుగుపెట్టాడు. అలా ఎదురుగుండా వస్తున్న పరమ పూజ్యుణ్ణి, భాగవతోత్తముణ్ణి, నిరంతర నారాయణ స్మరణ పరాయణ చిత్తుడైనటువంటి నారదుణ్ణి చూడటంతో ఈ ఇంద్రజుమ్న మహారాజు పులకించిపోయాడు. పిలవకుండానే నారదుడు వచ్చాడు, ఎంత అదృష్టం అనుకున్నట్ట. నారదుడు ఉంటే అక్కడ నారాయణుడు ఉన్నట్టే, నారదుడు ఉంటే సకల శుభాలు ఉంటాయి, భయంకర కష్టాల నుంచి రక్షించే పరమ పూజ్యుడు నారద మహర్షి. అటువంటి గురువు వచ్చినప్పుడు లేచి నిలబడటండి. కొంతమందికి తెలియక గురువు గారు గుడ్ మార్నింగ్ అంటారు. గుడ్ మార్నింగ్ అంటాడు మహం, గుడ్ మార్నింగ్ లేదు, థ్రెడ్ మార్నింగ్ లేదు. గురువులకి ఎప్పుడు వినయంగా నమస్కరించాలి. అంటే వ్యవహారంలో తెలియక అలా అంటాం, ఇక మీదటైనా గురువులకి నమస్కారములతోటే స్వాగతం పలకాలి. అదొక నియమం అంతే. ఒకసారి నువ్వు గురువు అన్నావు, యావత్ జీవితం నమస్కరిస్తేనే నువ్వు సంస్కరింపబడతావు. గురువులకి గుడ్ మార్నింగ్ అండి అనకూడదు. అలాగే గురువుగారు బాగున్నారా అనకూడదు. బాగున్నారా అని సాటి మిత్రులను అడగాలి. గురువుగారు బాగున్నారేంటి, నేను బాగుండకపోతే నువ్వు ఎలా బాగుంటావు అసలు. గురువుగారు బాగున్నారా అనే మాట సామాన్యమైనటువంటి మాట. అంటే గురువుల దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు. అందువల్ల నారదునికి వినయముగా సాష్టాంగ నమస్కారం చేశాడు ఇంద్రజుమ్నుడు. అది కూడా అలా సాగిలపడి నమస్కరించాడు. అది అదృష్టం. గురువుగారు సాధారణంగా కాళ్ళు పట్టుకోద్దంటాడు, కానీ ఆయన పట్టేస్తున్నాడు కావాలని, మళ్ళీ ఎప్పుడు దొరుకుతాడు అని అమాంతంగా కాళ్ళు పట్టుకుని నమస్కరించి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. బంగారపు పళ్ళెం వాళ్ళ ఆవిడ తెచ్చింది, ఆ పళ్ళెంలో కాళ్ళు పెట్టి, నారదుడి కాళ్ళు ఆ పళ్ళెంలో పెట్టించి భార్య నీళ్లు పోస్తూ ఉండగా స్వయంగా కడిగాడు. సాధారణంగా పాదపూజ ఎందుకు వద్దంటారో తెలుసిన మీకు? చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, కొందరికి గోళ్ళు ఉంటాయి, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కాళ్ళు పట్టుకుని గుచ్చేస్తారు. తర్వాత కొన్ని కారణాల చేత ఈ సంపర్కం కూడా, ఈ ఎవడో ఒకడు కాళ్ళు పట్టుకున్నటువంటి రకరకాల భావనలు వస్తాయి. నాస్తికుడు కాళ్ళు పట్టుకుంటే గురువులకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. కొన్ని కోరికలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్పర్శ వల్ల కూడా కాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఎవరిని మేము పైకి చెప్పలేం, కానీ అందువల్ల ఎవడి మనస్సులో ఏముంటుంది ఏం తెలుసు, వచ్చేవాళ్ళంతా పరమభక్తులు అయ్యి ఉండక్కర్లా. కొందరు స్వార్థపరులు అయ్యి ఉండొచ్చు, కొందరు కోపిష్టి వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కొందరు పాపిష్టి వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కొందరు మీలాంటి మహాభక్తులు అయ్యి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ పాదస్పర్శ వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కనుక వీలున్నంత వరకు పాదములు ముట్టుకోకుండా నమస్కారం చేయటం మంచిది. పాదాలు ముట్టుకుంటే ఏమి నష్టం అంటే, ఇది నష్టం అంతకంటే లేదు, అవన్నీ పక్కన పెడితే ఆరోగ్యరీత్యా మంచిది. ఆయన కాళ్ళ మీద పెట్టి అపూర్వ రీతిలో నమస్కరించాడు. ఆ తర్వాత ఆయన అనుమతి తీసుకుని ఎదురుగుండా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మహాత్మా నారద, ఊరక రమ్మంటే వస్తారా, మీలాంటి మహాత్ములు రారు, మా లాంటి సామాన్యుల ఇళ్ళకి మీ వంటి మహాత్ములు వచ్చారంటే దానికి గల కారణం మాకు శుభం చేకూర్చడమే. మీ రాక వల్ల మా కుటుంబం పవిత్రమయ్యింది, మా రాజ్యం పవిత్రమయ్యింది. నువ్వు తప్పక మాకేదో శుభం కలిగించడానికి వచ్చావు, కాలక్షేపానికి ఎందుకు వస్తారండి? గురువులు మీ ఇంటికి కాలక్షేపం చేయడానికి వస్తారా? మా ఇంట్లో తోచట్లేదండి, మీ ఇంట్లో పకోడీ తినడానికి వచ్చానని ఎందుకు వస్తాడినా? ఆ మాత్రం పకోడీ అని తలుచుకుంటే శివుడే ఇస్తాడు, బోడి పకోడీ కూడా ఎందుకు వస్తాడు? అందువల్ల నువ్వు ఏదో కారణం చేత వచ్చావు అనగా, నాయన రేపు రాబోయే ఆషాఢ శుద్ధ ద్వితీయ నాడు పుష్యమి నక్షత్రం కూడా ఉన్నది, ఆనాడు నీ ప్రయాణం. ఆషాఢమాసంలో ప్రయాణమై మనం వెడదాం. ఆషాఢమాసం భగవంతునికి చాలా ఇష్టం, విష్ణుమూర్తికి ఆషాఢం అంటే చాలా ఇష్టం. అందులో ఆషాఢ శుక్ల ద్వితీయ అంటే విదియ, ఆనాడు పుష్యమీ నక్షత్రం కూడా కలిసి వస్తే అటువంటి రోజున విష్ణుమూర్తి దర్శనం చేసుకున్నా, ఆయన కోసం ప్రయాణమైన ఆ ప్రయాణం గ్రాండ్ సక్సెస్ అవుతుంది, అందులో సంపూర్ణ విజయం లభిస్తుంది. ఇప్పటికీ చాలామందికి తెలిసే ఉండొచ్చు, ఆషాఢ శుక్ల ద్వితీయ నాడే స్వామివారికి ఉత్సవాలు జరుపుతారు పూరీ జగన్నాథంలో. ఆయనకున్న మహోత్సవాల్లో అదొక ఉత్సవం అన్నమాట. అసలు ప్రతిష్ట అప్పుడే జరిగిందట. ఎవరు ఈ పుణ్యాత్ముడు ఇంద్రజుమరుడు అప్పుడే ప్రతిష్ఠించాడు, ప్రయాణం కూడా అప్పుడే చేశాడు ఆయన. ఇవన్నీ మీకు క్రమంగా చెబుతానులేండి, ఏ రోజు ఏ రకమైన ఉత్సవం జరుగుతుంది ఇవన్నీ మీకు క్లియర్గా చెబుతాను కథ చివరికి వచ్చాక. ఇంకా ప్రతిష్ట అవ్వకుండా ముందు చెప్పకూడదుగా, అసలు ప్రతిష్ట ఇవ్వకుండా ప్రతిష్ట అయిపోయిందని చెప్పకూడదు కనుక ఇంకా ఆగాం. అందువల్ల ఈరోజు ప్రయాణం అవుదాం. నీకు ముందు వెనక కొంతమంది సైనికులు పెడుతూ ఉంటారు, నీవు రథంలో ప్రయాణం అవ్వు, నేను ఆకాశంలో నీ నెత్తి మీదే ప్రయాణం చేస్తూ ఉంటాను, నేను పైన నీవు కింద అలా వెడదాం, నీతో సమానంగా ప్రయాణిస్తాను, నేను పైనుంచి నారాయణ స్మరణ చేయిస్తూ ఉంటాను, నువ్వు కింద నుంచి నేను ఎలా పలికితే అలా పలుకుతూ ఉండు. అంటే నారదుడు అంత మధురంగా ఎలా పలకలేరు, కానీ కనీసం నారాయణ అంటే నారాయణ అనాలి, నారాయణ అని కానీ వాసుదేవం అనకూడదు. కొంతమంది గొడ్డుకం గారు ఎక్కువ కాగితం మీద మంత్రం రాసిచ్చామనుకోండి, ఓం అని చెప్పగానే పక్కన నయమని వాడు చెబుతాడు, ఇంకా వాడు నాకు ఉపదేశం చేస్తున్నాడు అనమాట మంత్రం. ఇంత గొడ్డుకం గారు ఏమిటో తెలియదు. గొడ్డుకం గారు అంటే తెలుసుగా, ఆవులు ఓ మూడు నాలుగు ఉన్నాయంటే ఒక ఆవుకి గడ్డేస్తే మిగతా అని దూకేస్తూ ఉంటాయి, వాటికి మనం గడ్డి వేస్తాం పాపం, కానీ వాటికి తెలియదు కదా, అందుకని ఊ కట్టు తెంపుకుని అటు ఇటు దూకుతాయి పాపం, గడ్డి వాటికి రాదేమోనని ఫుడ్ కోసం. అందుకని ఏమన్నారు, ఒక ఆవుకి గడ్డేస్తే మిగతా ఆవులు ఇలా ఇలా ఊగిపోయి తొందరపడి ముందుకు దూకుతాయే, దాన్ని గొడ్డు కంగారు అంట. కొందరికి అలాంటి గొడ్డు కంగారు అన్నమాట. అక్కడ మంత్రం రాస్తాం కదండి, ఓం హరిమర మొక్కట మరకటాయని రాసి వాడికి ఇచ్చి నేను చెప్పేలోపు ఓం అనగానే హరిమర్కట మరకటాయన మహాని వాడే చెప్పేస్తాడు. అప్పుడు ఓసారి మా శిష్యుడు అన్నాడు, గురువుగారికి మీరు మంత్రోపదేశం చేస్తున్నారా, ఈ మధ్యన వాడు కొంచెం ఆరితేరాడు, అందుకని గురువుగారు చెప్పేదా కొంచెం ఆగండి బాబు, ఆయన చెప్పాక మీరు చెప్పండి, మీరు ఆయనకు ఉపదేశించకండి అన్నాక అప్పుడు పాపం వాళ్ళు తగ్గారనమాట. కంగారు మనకి వచ్చి చెప్పేద్దామని. కానీ ఉపదేశం అంటే ఏమిటి, ఆ మంత్రం నీకు తెలుసున్నప్పటికీ నమశివాయ అనే మంత్రం నీకు తెలుసు, కానీ గురుముఖత తీసుకోవాలి, తీసుకోవాలి కనుక ఆయన చెప్పేదా కాగాలి. ఆయన ఓం నమశివాయ అన్నాక నీవు ఓం నమశివాయ అంటే గురువుగారు నీకు మంత్రోపదేశం చేసినట్టు నీవు మంత్రోపదేశం పొందినట్లు అవుతుంది, ఇది తెలుసుకోవాలి మనకి. కారున్నప్పుడు నాకు వచ్చండి, వచ్చిన డ్రైవింగ్ సీట్లో ఆయన ఉన్నప్పుడు ఆయనే డ్రైవర్, మధ్యలో ఆయన తోపుతో చేసి నేను కూర్చుంటే ఎలాగా న్యాయం ఎలాగా, ఆయన కారది ఆయనకి ఎందుకు తోస్తే ఆయన బేరం అంటే నాకు న్యాయం ఎలా అవుతుంది, ఈ నియమాలు పాటించాలి. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమందికి పురాణం చెప్పడం రావచ్చు, వాళ్ళు కూడా పురాణం చెప్పగలరు పౌరాణికులే, కానీ ఇక్కడ పురాణం నేను చెప్పాలి, ఏమండే నాకు వచ్చండి పురాణం నేను చెబుతాను, నన్ను తోసేసి కూర్చుంటేది న్యాయం ఎలా అవుతుంది. అలా తొయ్యకుండా రక్షించడానికి అక్కడ రాఘవులంటి వాడిని కొంచెం దిట్టమైన వాడిని కూర్చోబెట్టాం. కాబట్టి ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది కనుక, నేను నారాయణ అంటే నువ్వు కూడా నారాయణ అంటూ భజన చెయ్యి మనం వెడదామన్నాడు. చాలా ఆనందపడిపోయాడండి ఇంద్రజుమరుడు, ఏం భాగ్యం కలిగింది నాకు, నారదుడు మాతో ప్రయాణం చేస్తాట, ఏదో తీర్థయాత్రకి వెళ్ళిరా అనకుండా గురువుగారు స్వయంగా కూడా వస్తున్నాడు. నారదుడు ఆకాశ మార్గంలో 2 నిమిషాలు వెళ్ళిపోగలడు కదా, కన్ను మూసి తెరిచేలోపు వెళ్ళగలడు, కానీ ఈయనతో పాటు స్లీపర్ కోచ్లో వస్తానంటున్నాడు, అది అదృష్టమే కదా మరి. ఈయనతో సమానంగా ప్రయాణం చేయటం అంటే మరి మహాభాగ్యం కనుక ఆనందపడ్డాడు. ఒక శుభ ముహూర్తంలో ఆయన చెప్పినట్టుగా ఆషాఢ శుక్ల ద్వితీయ, ఆనాడు పుష్యమి అనే ఒక నక్షత్రం కూడా ఉన్నది, ఆ నక్షత్రంలో బయలుదేరారట. ప్రయాణమై వెడుతున్నంతసేపు నారదుల వారు నారాయణ స్మరణ చేయిస్తూనే ఉన్నాడు, కింద ఉన్నటువంటి వాళ్ళు నారాయణ అంటూనే ఉన్నారు చక్కగా, ఎక్కడా నారాయణ స్మరణ ఆగలేదన్నమాట.